ఓం శాంతి. మురళీ డేట్ 11/8/2026. ఈరోజు బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు బాప్ దాదాల ప్రేమను పొందాలి అంటే సేవాదారులుగా అవ్వండి. బుద్ధిలో జ్ఞానం నిండుగా ఉన్నట్లయితే వర్షించండి. ప్రశ్న: ఏ నశ నిండి ఉన్న మేఘాలని కూడా వర్షించనీయకుండా ఎత్తుకుపోతుంది? జవాబు: వ్యర్థంగా దేహ అభిమానపు నశ వచ్చినట్లయితే నిండి ఉన్న మేఘాలు కూడా ఎగిరిపోతాయి. అవి వర్షించిన సేవకు బదులుగా డిసర్విస్ చేస్తాయి. బాబాపై ప్రేమ లేనట్లయితే, వారితో యోగం లేనట్లయితే, జ్ఞానం ఉన్నా ఖాళీగా ఉన్నట్లే. ఇటువంటి ఖాళీగా ఉన్న మేఘాలు అనేకుల కళ్యాణాన్ని ఎలా చెయ్యగలవు? ఓం శాంతి. ఇంకొన్ని మేఘాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. వర్షం తగ్గిపోయినప్పుడు సముద్రంపై మేఘాలు ఉండవు, అవి చల్లబడిపోతాయి. అలాగే ఇక్కడ కూడా చల్లబడిపోతే మేఘాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎవరైతే రిఫ్రెష్ అయ్యి మళ్లీ అక్కడకు వెళ్లి వర్షిస్తారో వారినే మేఘాలు అని అంటారు. ఎవరైనా వర్షించకపోతే వారిని మేఘాలు అని అనరు. ఇవి జ్ఞాన మేఘాలు, అవి నీటి మేఘాలు. జ్ఞాన మేఘాలు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు సేవ జరుగుతుంది. వారు రిఫ్రెష్ అయ్యి వెళ్లి ఇతరులను కూడా రిఫ్రెష్ చేస్తారు. మేఘాలు కూడా నెంబర్ వారీగా ఉంటాయి. కొన్ని చాలా జోరుగా వర్షిస్తాయి. మేఘాల పనే వర్షించటం. మరియు వాడిపోయిన మొక్కలను ఉత్తేజపరచటం. ఎవరిలోనైతే పూర్తి జ్ఞానం ఉందో వారు దాగి కూర్చోరు. వారికి వర్షించేందుకు బాబా డైరెక్షన్ కూడా అవసరం లేదు. నింపుకొని వెళ్లి వర్షించేందుకు వారు ఇక్కడకు వస్తారు. ఎక్కడ చూసినా బీడు భూములే ఉన్నాయి. కావున వెళ్లి వాటిని పచ్చగా చెయ్యాలి. మహారతి పిల్లలకు సేవ గురించి బాగా తెలుసు. ఏ సెంటర్ చల్లబడిపోయిందో, ఏ సెంటర్లోని పిల్లలకు ఎక్కువ తుఫాన్లొస్తాయో, మహారతులైన సేవాదారులైన పిల్లలకు బాగా తెలుసు. బాబా కూడా ఎల్లప్పుడూ సేవాదారులైన పిల్లలకు ప్రియస్మృతులను ఇవ్వండి అని అంటారు. మంచి మంచి మేఘాలు సేవకై వెళతాయి. ప్రదర్శనీలలో కూడా అందరూ ఒకేలాగా అర్థం చేయించరు. గీతా భగవంతుడు నిరాకార పరంపిత పరమాత్మే కాని సాకారుడైన శ్రీకృష్ణుడు కాదు. ముఖ్యమైన విషయమే ఇది. అర్థం చేయించేందుకు చాలా మంచి విధానం ఉండాలి. అందరినీ వెళ్లి మేల్కొల్పాలి అన్న ఆలోచనే రోజంతా ఉండాలి. అందరూ ఘోర అంధకారంలో పడి ఉన్నారు. ఇద్దరు తండ్రులు ఉన్నారు అని అందరికీ చాలా ప్రేమగా అర్థం చేయిస్తూ ఉండండి. ఒక్కరు హద్దు తండ్రి, ఇంకొకరు అనంతమైన తండ్రి. అనంతమైన తండ్రిని పతిత పావన అని అంటారు. ఇప్పుడు పిల్లలైన మీకు బుద్ధి లభించింది. ప్రపంచంలోని మనుషులు చూసేందుకు ఎంతో అటహాసంతో ఉన్న వారి బుద్ధి రాతి బుద్ధిగా ఉంది. ఈ సాధువులను కూడా నేనే ఉద్ధరించవలసి ఉంటుంది అని స్వయంగా బాబానే చెప్తున్నారు. వారికి కూడా రచయిత మరియు రచన గురించి తెలియదు. సత్తిగన్ నుండి ఈ జ్ఞానం మళ్లీ ప్రాయలోపమైపోతుంది. కాని ఇది ఎవ్వరికీ తెలియదు. శాస్త్రాలలో ఈ జ్ఞానం లేదు. దానివల్ల ఎవరి సద్గతి జరగదు. గీతకు ఎంతో గౌరవముంది, కాని అది భక్తి మార్గానికి చెందింది. బాబా పతిత పావనుడు. వారు కూర్చొని రాజయోగాన్ని నేర్పిస్తారు. కావున తప్పకుండా రాజ్యం కోసం కొత్త ప్రపంచం కావాలి కదా. బాబానే వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. ఇది కూడా మీకు తెలిసింది. ఎవరికైతే కల్పపూర్వం అర్థం చేయించబడిందో వారికే ఇప్పుడు మరలా అర్థం చేయిస్తారు. ఈ యుద్ధం ఎప్పుడూ జరిగే విధంగా స్థూలమైనది కాదు. 8-10 సంవత్సరాలు నడిచిన తర్వాత ఆగిపోతుంది. డ్రామా అనుసారంగా తయారైన ఈ బాంబులు దాచిపెట్టుకోవటానికి కావు. పతిత మనుషుల మృత్యువు జరగకుండా సత్యగం రాదు. శాంతి ఎలా స్థాపన అవుతుందో కూడా అర్థం చేయించవలసి ఉంటుంది. శాంతిని స్థాపించటం లేక శ్రేష్టాచారి ప్రపంచాన్ని తయారు చెయ్యటం ఒక్క బాబా పని. బుద్ధి సాంగత్యాన్ని మిగిలిన అన్నిటి నుండి తెంచి ఒక్కరితోనే జోడించండి అని బాబా అంటారు. దేహ సహితంగా మీకు ఏదైతే కనిపిస్తుందో వీటన్నిటి నుండి బుద్ధి యోగాన్ని తెంచెయ్యాలి. ఇప్పుడు మనం తిరిగి వెళ్ళాలి. కావున ఇంటినే స్మృతి చెయ్యాలి. ఇది మృత్యులోకమని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. మనం అమరలోకానికి వెళ్లేందుకు అమర కథను వింటున్నాము. దేవతలను దివ్య గుణాలు కలిగిన మానవులు అని అంటారు. ఇక్కడ అటువంటి వారు ఒక్కరు కూడా ఉండరు. కృష్ణుడు గురించి కూడా ఎంతో నింద వ్రాసేశారు. వారి బుద్ధిలోకి ఏమీ రాదు. ఇప్పుడు పిల్లలైన మీరు చాలా బాగా పురుషార్థం చెయ్యాలి. దివ్య గుణాలను ధారణ చెయ్యాలి. దైవీ గుణాలు అని వేటినంటారో కూడా అర్థం చేయించటం జరుగుతుంది. తప్పకుండా సంపూర్ణ నిర్వికారులుగా అవ్వాలి. ఇది ముఖ్యమైన మొట్టమొదటి గుణం. పవిత్రుల ముందు అపవిత్రులు తల వంచటం మీరు చూస్తూ ఉంటారు. సత్తిగల్లో పవిత్రులే ఉంటారు. కావున అక్కడ మందిరాలు ఉండవు. మరలా ఎప్పుడైతే పూజారులుగా అవుతారో అప్పుడు మందిరాలను నిర్మిస్తారు. ఎవరైతే పావనంగా ఉన్నారో వారే పతితులుగా అవుతారు. ఇది అనేక జన్మల అంతిమ జన్మ. ఈ పాత ప్రపంచాన్ని, పాత శరీరాన్ని కూడా మర్చిపోవాలి అని బాబా అంటారు. ఈ పాత ప్రపంచం ఇప్పుడు అంతం కానున్నది. ఇది వినాశనమయ్యేందుకు పెద్ద సమయం పట్టదు. ఈ పాత ప్రపంచము, ధనము, సంపద, ఆస్తిపాస్తులు అన్ని ఇక పోతాయి. ఇంకొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇప్పుడు ఈ పాత ప్రపంచం అంతం కానున్నదని ప్రపంచంలోని వారికి తెలియదు. మీరు వినిపిస్తారు కాని విశ్వాసం కూడా ఏర్పడాలి కదా. భగవాను వాచ ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో అప్పుడే బుద్ధిలో కూర్చుంటుంది. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైనా నన్ను స్మృతి చెయ్యండి అని బాబా పిల్లలైన మీకు చెప్తున్నారు. అనంతమైన తండ్రి మనకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు అని పిల్లలకు తెలుసు. వారు సర్వాత్మలకు తండ్రి. అందరూ సోదరులే. స్వర్గంలో సోదరులంతా సుఖంగా ఉండేవారు. ఇప్పుడు కలియుగంలో సోదరులంతా దుఃఖీగా ఉన్నారు. ఆత్మలందరూ నరకవాసులుగా ఉన్నారు. కేవలం ఆత్మ మాత్రమే ఉండదు కదా, శరీరం కూడా కావాలి కదా. ఇప్పుడు పిల్లలైన మీరు ఆత్మాభిమానులుగా అవ్వాలి. ఇందులోనే శ్రమ ఉంది. ఇది సామాన్యమైన విషయమేమీ కాదు. ఎప్పుడైతే మొట్టమొదట పరంపిత పరమాత్మ మనల్ని చదివిస్తున్నారు అన్న నిశ్చయం ఉంటుందో అప్పుడే ఈ స్థితి పక్కాగా ఉంటుంది. శరీరం ద్వారా చదివించేందుకే శివ్ బాబా వస్తారు. మనం కూడా శరీరం ద్వారా వింటాము, ధారణ చేస్తాము. సంస్కారమనుసారంగానే ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని ధరిస్తాము. బాబా యుద్ధాలు చేసేవారి ఉదాహరణ ఇస్తారు. వారు యుద్ధం చేసే సంస్కారాన్ని ధారణ చేసి వెళతారు, కావున మళ్లీ అందులోకే వారొస్తారు. ఇప్పుడు బాబా సంస్కారాలను గురించి కూడా మీకు తెలిసింది. ఆ నిరాకారుడైన అనంతమైన తండ్రిలో ఏ సంస్కారముందో మీకు తెలుసు. వారు మనిషి సృష్టికి బీజరూపం. పతిత పావనుడు, జ్ఞాన సాగరుడు వారే వచ్చి పావనంగా తయారు చేస్తారు. నన్నొక్కడే స్మృతి చెయ్యండి, తద్వారా మీ జన్మ జన్మాంతరాల వికర్మలు వినాశనమవుతాయి. లేకపోతే చాలా శిక్షలు అనుభవించవలసి ఉంటుంది. ఏ పదవి లభించదు అని బాబా అంటున్నారు. బాబా మనకు సహజ మార్గాన్ని తెలియచేస్తున్నారు అని పిల్లలకు తెలుసు. బాబా మన్మ నాభవ అని అంటారు. ఈ పదం కూడా భగవద్గీతలో ఉంది, కాని దీని అర్థాన్ని తెలుసుకోరు. నన్నొక్కడే స్మృతి చెయ్యండి అని బాబా అంటారు. దేహ సహితంగా దేహపు సర్వధర్మాలను వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండి. పరంపిత పరమాత్మనైన నన్ను స్మృతి చెయ్యండి. ఈ స్మృతినే యోగ అగ్ని అని అంటారు. యోగము అన్న పదం సామాన్యమైనదే. గీతలో కూడా ఇది ఉంది, కాని కేవలం కృష్ణుడు పేరుని వ్రాయటంతో దాన్ని ఘోర అంధకారంగా చేసేశారు. ఇప్పుడు మీరు అర్థం చేయిస్తే ఇదంతా మీ కల్పన అని అంటారు. వారికేమీ తెలియదు. వారు వారసత్వం తీసుకునేదే లేదు. వీరు అనంతమైన తండ్రి. వీరే తండ్రి, శిక్షకుడు మరియు సద్గురు కూడా అని, వీరే మనల్ని చదివిస్తున్నారు అని మొట్టమొదట అర్థం చేసుకోవాలి. ఈ నిశ్చయం పక్కాగా ఉండాలి. కొత్త వ్యక్తికి నిశ్చయం కూర్చోవటం అసంభవం. కొందరు కొత్తవారు కూడా వివేకవంతులుగా ఉంటారు. వారు అర్థం చేసుకుంటారు. కొందరు ఇక్కడికి రావటానికి కూడా ఇష్టపడరు, ఏమీ అర్థం చేసుకోరు. ఇంతమంది బీకేలున్నారు, తప్పకుండా వారికి తండ్రి నుండి వారసత్వం లభించి ఉంటుంది కదా. కొద్దిగా కూడా విషయాలు బుద్ధిలోకి రావు. ఇది ఒక కుటుంబం కదా. బ్రహ్మ కుమారి కుమారులు అన్న పేరు వ్రాయబడి ఉంది. కావున ఇది తప్పకుండా కుటుంబమే అవుతుంది కదా. ప్రజాపిత బ్రహ్మ కుటుంబం ఎంత పెద్దది. కాని ఈ విషయం ఎవరి బుద్ధిలోకి రాదు. మీ లక్ష్యమేమిటి అని ఎవరినైనా అడిగితే బయట బ్రహ్మ కుమారి కుమారులు అన్న బోర్డు ఉంది కదా. కావున ఇది ఒక కుటుంబం. ఇక్కడ తాత నుండి వారసత్వం లభిస్తుంది. ప్రజాపిత బ్రహ్మ ముఖం ద్వారా శివబాబా రచనను రచిస్తారు. కావున వారు రచయిత అని చెప్పండి. స్వర్గాన్ని రచించినప్పుడు తప్పకుండా పిల్లలకు వారసత్వాన్ని ఇస్తారు కదా. కావున ఇది ఒక కుటుంబం అవుతుంది. తండ్రి, పిల్లలు మరియు తాత. బ్రహ్మ కూడా ఉన్నారు, శివుడు కూడా ఉన్నారు. అతడు రచయిత, అతడు నిరాకారుడు కాబట్టి పిల్లలకు వారసత్వాన్ని ఎలా ఇవ్వగలరు? బ్రహ్మ ద్వారా వారసత్వాన్నిస్తారు. ఈ విషయాలను బాగా అర్థం చేయించాలి. ఇది మీ తండ్రి ఇల్లు అని చెప్పండి. దీనిని రుద్ర జ్ఞాన యజ్ఞము అని అంటారు. మేము బ్రాహ్మణులం. తండ్రి తప్ప ఎవరూ రాజయోగాన్ని నేర్పించలేరు. మన్మనాభవ అనగా నన్నొక్కణ్ణే స్మృతి చెయ్యండి అని గీతలో కూడా ఉంది కదా. కావున మేము ఆ ఒక్క తండ్రిని స్మృతి చేస్తాము అని చెప్పండి. తండ్రి, మీరొచ్చినప్పుడు మేము మీపై బలిహారమవుతాము, మీ వారిగా అవుతాము అని భక్తి మార్గంలో అంటారు. ఆత్మనైన నేను ఈ శరీరాన్ని వదిలి మీతో పాటు వెళ్ళిపోతాను. మీ వారిగా అయినప్పుడు తప్పకుండా మీతో పాటు వెళతాను కూడా. పెళ్లి అయినాక ప్రియుడు తనతో పాటు తీసుకు వెళతాడు కదా. అలాగే ఈ ప్రియుడైన శివుడు నేను మిమ్మల్ని దుఃఖాల నుండి విముక్తులను చేసి సుఖధామానికి తీసుకువెళతాను అని అంటున్నారు. మళ్లీ తమ తమ పురుషార్థమనుసారంగా అక్కడకు వెళ్లి రాజ్యం చేస్తారు. ఎవరు ఎంతగా జ్ఞాన ధనాన్ని ధారణ చేస్తారో అంతగా ఉన్నత పదవిని పొందుతారు. చిన్న చిన్న కుమారీలు కూడా సేవలో ఉన్నారు. వారే పెద్ద పెద్ద విద్వాంసులకు, పండితులు మొదలైన వారికి అర్థం చేయించాలి. ఆ అభిరుచి కూడా ఉండాలి. కుస్తీ పోటీలు జరిగినప్పుడు నేను మీతో యుద్ధం చేస్తాను అని ఛాలెంజ్ చేస్తారు. సేవాదారులైన పిల్లలు విశ్రాంతిగా పడుకోవటానికి వీల్లేదు. విశ్రాంతి చాలా నిషిద్ధం. ఎవరైతే స్వయాన్ని మహారథిగా భావిస్తారో వారు సుఖంగా పడుకోకూడదు. సేవ కోసం తిరుగుతూ ఉండాలి. ఈ రోజుల్లో బాబా ఎన్నో ప్రదర్శనీలను తయారు చేస్తున్నారు. పెద్ద పెద్ద వారికి ఆహ్వానం పంపించండి. ఈరోజు కాకపోతే తర్వాత వస్తారు. సాధు సన్యాసులు, మహాత్మలు ఎవరైనా సరే మేల్కొల్పుతూ ఉండండి. కాని వారితో మాట్లాడేందుకు మహారథి కావాలి. ఎవరికైతే బాబాతో యోగం లేదో, ప్రేమ లేదో, వారు ఖాళీ అయిన మేఘాల వంటివారు. వారేం చెయ్యగలరు? బాగా చదివిన వారి ముందు చదువుకోని వారు తల వంచుతారు అని మీకు తెలుసు. నేనెంతవరకు చదివి ఉన్నాను అని ప్రతి ఒక్కరూ స్వయాన్ని అర్థం చేసుకోగలరు. నేను సేవ చేసి చూపిస్తాను. మేఘాలు నిండి ఉండి వర్షించకపోతే ఆ మేఘాలు ఎందుకు పనికొస్తాయి? ప్రతి ఒక్కరికి తెలివి ఉండాలి. వ్యర్థమైన దేహ అభిమానపు నశాలో ఉన్నట్లయితే ఉన్నత పదవిని ఎల్లప్పటికీ పోగొట్టుకుంటారు. బాబాకు సేవ యొక్క అభిరుచి ఎంతగా ఉంది. మాకు ఒక హాల్ ఇవ్వండి అని గవర్నమెంట్కు అర్థం చేయించాలి. అక్కడ మేము ఈ ఆత్మిక సేవ చేసి మనుష్యులను దేవతలుగా చేస్తాము. రాజయోగాన్ని నేర్పించేందుకే బాబా వచ్చారు. కాని యుక్తియుక్తంగా అర్థం చేయించాలి. ఎవరైతే ఉపన్యాసం చెయ్యరో వారు ఎలా అర్థం చేయించగలరు? వారు ఉన్నత పదవి పొందలేరు. ఎవరైతే సేవ చేస్తారో వారు ఉన్నత పదవి పొందగలరు. ఈ జ్ఞానం లేకుండా భారతదేశ లేక ప్రపంచ కళ్యాణం జరగదు అని గొప్ప వ్యక్తులకు వ్రాయండి. విద్య ముఖ్యమైనది. ఈ లక్ష్మీనారాయణులు కూడా ఈ విద్య ద్వారానే పదవిని పొందారు కదా. వారు తమ ముందు జన్మలో ఈ రాజయోగాన్ని నేర్చుకున్నారు. మేం కూడా ఇక్కడ చదువుతున్నాము. స్కూల్లో మేము ఈ పరీక్షను వ్రాసి ఇలా అవుతాము అని విద్యార్థులు భావిస్తారు. ఇక్కడ మీకు కాలేజీ లభించింది. ఇది ఈ ప్రపంచం కోసం కాదు. మీరు భవిష్యత్ 21 జన్మల కోసం చదువుతున్నారు. వారు ఈ జన్మ సుఖాన్ని పొందేందుకు చదువుతారు. కావున ఈ చదువు కూడా చదవాలి, దానితో పాటు ఈ శిక్షణను కూడా నేర్చుకోవాలి. ఇందులో భయపడే విషయమేమీ లేదు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఎందుకు తీసుకోకూడదు? చిత్రాలను తీసుకువెళ్లి అర్థం చేయించాలి. జ్ఞానమందరికీ చాలా అవసరమని చెప్పండి, కాని అర్జునులైన పిల్లలు నుంచోవటం లేదు. ఉద్యోగ వ్యవహారాలలో చిక్కుకుపోయారు. బంధనముక్తులైన వారు సేవలో నిమగ్నమైపోవాలి. అందరూ శ్రీమత్తంపై నడుచుకోరు. మధ్యలో మాయా విఘ్నాలను వేస్తుంది. కొందరు పిల్లలకు చాలా అభిరుచి ఉంటుంది, కాని మేం వెళ్లి అనేకుల కళ్యాణం చెయ్యాలి అన్న నశ ఎక్కదు. మేజర్గా అయిన తర్వాత ఇంకా ఎందుకు మునుగుతూ ఉండాలి అని బాబా భావిస్తారు. మేము భారతదేశాన్ని ఉద్ధరించాలి. సత్యమైన సేవను చేసి మనుష్యులను దేవతలుగా తయారు చెయ్యాలి అని మీరనొచ్చు. పిల్లలకు నశ ఎక్కకపోవటం చూసి బాబాకు ఆశ్చర్యం కలుగుతుంది. కావున వారిది రజో బుద్ధి అని బాబా అంటారు. ఈ అవకాశం చాలా మంచిది. జ్ఞాన అహంకారం ఎక్కువగా ఉన్నవారు కూడా చాలా మంది ఉన్నారు, కాని వారు ఎంతో డిసర్వీస్ చేస్తారు. ఈ విషయాల గురించి బాబాకే తెలుసు. రాహు గ్రహణం కూర్చుంటుంది. బృహస్పతి దశపై రాహు దశ కూర్చుంటుంది. కాసేపు బాగా నడుస్తూ ఉంటారు, మళ్లీ ఉన్నట్టుండి ఇప్పుడిప్పుడే గ్రహచారం కూర్చుంటుంది, కింద పడిపోతారు. పిల్లలు చాలా ధైర్యంగా ఉండాలి, బాధ్యతను తీసుకోవాలి. మేము భారతదేశాన్ని స్వర్గంగా చేసి తీర్తాం. నరకవాసులను స్వర్గవాసులుగా చేయటం, భ్రష్టాచారులను శ్రేష్టాచారులుగా చెయ్యటం మీ ధర్మం. బాబా ఎంతో నశాను ఎక్కిస్తూ ఉంటారు, కాని పిల్లలకది నెంబర్ వారీగా ఎక్కుతుంది. అచ్చ, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాబ్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కోసం ముఖ్య సారం. మొదటి పాయింట్, బంధన ముక్తులుగా అయ్యి భారతదేశపు సత్యమైన సేవను చెయ్యాలి. ఆత్మిక సేవను చేసి మనుష్యులను దేవతలుగా తయారు చెయ్యాలి. జ్ఞానపు తప్పుడు నశాలోకి రాకూడదు, ఆత్మిక నశాలో ఉండాలి. రెండో పాయింట్, నిశ్చయ బుద్ధి కలవారిగా అయ్యి ముందు మీ స్థితిని పక్కా చేసుకోవాలి. దేహ సహితంగా ఏదైతే కనిపిస్తుందో వాటన్నిటి నుండి బుద్ధి యోగాన్ని తెంచి ఒక్క బాబాతో జోడించాలి. వరదానం చెప్పటం మరియు చెయ్యటం, ఈ రెండింటినీ సమానంగా చేసి క్వాలిటీ సేవలను చేసే సత్యమైన సేవాదారి బాబా. ముందు చెయ్యాలి ఆ తర్వాత చెప్పాలి అన్న అటెన్షన్ సదా ఉండాలి. చెప్పటం సహజం కాని చెయ్యటంలో శ్రమ ఉంది. శ్రమకు ఫలితం మంచిగా ఉంటుంది, కాని ఇతరులకు చెప్తూ స్వయం చెయ్యకుండా ఉన్నట్లయితే సేవతో పాటు డిసర్విస్ కూడా ప్రత్యక్షమవుతుంది. ఏ విధంగా అమృతంలో విషపు బిందువుని ఒక్కటి వేసినా మొత్తం అమృతమంతా విషతుల్యంగా అయిపోతుందో, అలాగే ఎంత సేవ చేసినా కాని ఒక్క చిన్న పొరపాటు ఆ సేవను సమాప్తం చేసేస్తుంది. కావున ముందు మీపై మీరు అటెన్షన్ ఉంచండి, అప్పుడే సత్యమైన సేవాదారులు అని పిలవబడతారు. స్లోగన్ అనేకతలో ఐక్యతను తీసుకురావటం, పాడైన దానిని తీర్చిదిద్దటం అన్నింటికన్నా పెద్ద విశేషత. అవ్యక్త ప్రేరణ పాయింట్ అపవిత్రత బీజాన్ని సమాప్తం చేసి సంపూర్ణ పవిత్రంగా అవ్వండి. అపవిత్రత అనగా కామం మహాశత్రువు స్వప్నంలో కూడా లేక సంకల్పాలలో కూడా దాడి చెయ్యకూడదు. అప్పుడే డబల్ అహింసకులు అని అంటారు. సోదర సోదరికి చెందిన స్మృతి సదా సహజంగా మరియు స్వతహాగా స్మృతి స్వరూపంలో ఉండాలి. ఎప్పుడూ మీ సంపూర్ణ సతోప్రధాన స్థితి నుండి కిందకు పడిపోయి దెబ్బతినకూడదు. ఆత్మ యొక్క అసలైన గుణ స్వరూపపు మరియు శక్తి స్వరూప స్థితి నుండి కిందకు రావటమనగా విస్మృతి చెందటం. ఇది కూడా పాప ఖాతాలో జమ అవుతుంది. ఓం శాంతి.
ఓం శాంతి. అవ్యక్త బాబ్ దాదా మహావాక్యాలు అమృత వేళ యొక్క ఇంపార్టెన్స్ పైన. అమృత వేళలో మీ భాగ్యము నశ మరియు సంతోషాల స్మృతి. బాబా వారిగా అయ్యే భాగ్యం. సత్యయుగ దినచర్యలో ప్రకృతిలోని సహజ సిద్ధమైన సంగీతం అనగా పక్షుల కిలకిల రావాలు మేల్కొల్తాయి. కాని సంగమయుగ బ్రాహ్మణుల ఆదికాలమైన అమృత వేళ నుండి శ్రేష్టతను చూస్తే ఎంత గొప్పది. అక్కడ ప్రకృతిలోని సహజ సాధనాలు మేల్కొల్తాయి, కాని సంగమయుగంలో ఆదికాలమంటే అమృత వేళలో ఎవరు మేల్కొల్తారు? స్వయం ప్రకృతికి యజమాని అయిన భగవంతుడే మిమ్మల్ని మేల్కొల్తారు. ఏ మధురమైన పాటను వింటారు బాబా? ప్రతిరోజు పిల్లలు మధురమైన పిల్లలు అంటూ పిలుస్తారు. ఈ సహజ సంగీతము, ఈశ్వరీయ సంగీతము ప్రకృతిలోని సంగీతం కంటే ఎంత మహోన్నతమైనది, అది మీకు అనుభవమే కదా. అచ్చా, ఓం శాంతి.